ततश्च विरभो साक्षात् श्रीरमा भगवत्परा रञ्जयन्ते दिशः कान्त्या विद्युत्सुदामिनी यथा దేశం యొక్క భవితవ్యత మళ్ళీ అది జగద్గురువుగా ప్రపంచానికి తనదైన విశిష్టమైనటువంటి ఒక విద్యను అందించేటటువంటి బాధ్యత మళ్ళీ స్వీకరించవలసి ఉన్నది. ఏమిటి ఆ విద్య అంటే హేమ విద్య, సువర్ణ విద్య, ఆత్మవిద్య. ఏ ఒక్క విద్య తెలిస్తే అన్ని విద్యలు తెలిసిపోతాయో. ఆ విద్య యొక్క ఆధారము మనం ఇక్కడ వేసుకుంటున్నాం. ఆ విద్య వల్ల జరిగేది ఏమిటి అంటే, మొట్టమొదట జరిగేది పృథ్వీ మీద స్వర్గావతరణము. పృథ్వీ మీద స్వర్గావతరణము జరగాలి అంటే పృథ్వీ మీద స్వర్గీయ వాతావరణం రావాలి. రాక్షసులు స్వర్గానికి వెళ్ళినా దాన్ని నరకంగా మార్చేస్తారు, దేవతలు నరకంలో ఉన్నా దాన్ని స్వర్గంగా మారుస్తారు. అంచేత ప్రశ్న భూమిని స్వర్గంగా మార్చడం కాదు, భూమి మీద ఉన్నటువంటి మనము దేవతలుగా మారాలి. అప్పుడు భూమి మీద సహజంగానే స్వర్గావతరణం ఏర్పడుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. భూమి మీద స్వర్గీయ పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి, కానీ మన యొక్క అజ్ఞానముతో దాన్ని నరకంగా చేసేసుకుంటున్నాం. ఏమిటి మన యొక్క అజ్ఞానము? ఏ చేతనత్వము ద్వారా మనము అమరత్వము పొందగలమో, ఏ విద్య ద్వారా మనము అమరత్వము పొందగలమో, ఏ విద్య ద్వారా మనము దేవతల వలె జీవించగలమో, ఆ విద్యని తప్ప మిగతా అన్ని విద్యలు మనం నేర్చుకోవటానికి సుముఖత చూపిస్తున్నాం. మరి ఆ అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఎన్ని విద్యలను నేర్చుకోగలం మనం? కానీ భారతీయ ఆధ్యాత్మికత ఏమని చెప్తోంది, ఒక్క విద్య మీరు నేర్చుకుంటే చాలు, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ మీకు వచ్చేస్తాయి. ఏమిటి ఆ ఒక్కటి తెలుసుకోవటం? పరమశాంతమైనటువంటి, స్థిరమైనటువంటి, అద్వైతమైనటువంటి ఒక మానసిక స్థితి మీలో ఉన్నది. శివం, శాంతం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మ. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. ఆత్మ అనే పదం వాడాం కనుక అది ఏదో హిందూ మతానికి సంబంధించింది అనేటువంటి భ్రాంతి ఉండకూడదు. ఇంచేత ప్రతి ప్రాణి కూడా ఆ చేతనత్వపు యొక్క తునకే. ప్రతి ప్రాణి కూడా, తప్పు చెప్పాను, ప్రతి ప్రాణి కూడా కాదు, ప్రతి కణము కూడా. ప్రపంచంలో కనిపించే ప్రతి కణము దగ్గర నుంచి బ్రహ్మాండము వరకు అంతా కూడా ఆ చేతనత్వపు యొక్క తునకలే. అంచేత కణము నుంచి బ్రహ్మాండం వరకు అంతా అదే చేతనత్వం అయినప్పుడు ఆ విశాలమైనటువంటి బ్రహ్మాండంలో అతి తుచ్చమైనటువంటి భాగమైనటువంటి మనిషి కూడా ఆ చేతనత్వమే. ఇంకా చేతనత్వంలో ఈ వేర్పాటు ధోరణి ఎందుకు? ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని ధర్మాలు అక్కర్లేదు, ఇన్ని విజ్ఞానాలు కూడా అక్కర్లేదు, ఇన్ని సైన్సులు కూడా అక్కర్లేదు. ఏ సైన్స్ మనం చదువుకోవాలి? ఫిజిక్స్ చదువుతావా, కెమిస్ట్రీ చదువుతావా, ఎలక్ట్రానిక్స్ చదువుతావా, కంప్యూటర్ సైన్స్ చదువుతావా? ఇవేమి చదవక్కర్లేదు. మీరు చేతనత్వ విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనము బతికి ఉన్నాము, మనము జీవించి ఉన్నాము, మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఏం చెప్తాం? నేను చేద్దాం అనుకున్నా మాస్టారు, ఫలానా వాడు అడ్డు తగిలేడు, నేను నా దారమ్మట కరెక్ట్ గానే వెళ్తున్నాను, ఇంకోటి ఎవడో వచ్చి నన్ను ఢీ కొట్టేశాడు. కానీ మరి ప్రకృతిలో కణము నుంచి బ్రహ్మాండం వరకు ఏం జరుగుతుందో కాస్త మీరు జాగ్రత్తగా గమనించుకుంటే ఎంత అద్భుతమైనటువంటి శక్తి మన దగ్గరే ఉన్నదో, ఉన్నా మనం ఎలా ఉపయోగించుకోలేకపోతున్నామో అర్థమవుతుంది. కణాన్ని తీసుకుంటే, పరమాణువుని తీసుకుంటే, ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. అది అన్నిటికంటే చిన్న కణము. ఎన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి? ఒక్కొక్కసారి 92 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి ఒకే కక్షలో. ఇంత చిన్న కణములు ఎంత వేగంతో తిరుగుతూ ఉంటాయి? ఒక్కొక్క ఎలక్ట్రాన్ సెకండ్కి 186,354 మైళ్ల వేగంతో సెకండ్కి తిరుగుతూ ఉంటాయి ఆ చిన్న కణం. 92 కణాలు ఆ చిన్నది యాక్సిడెంట్ అవదు, ఢీకొట్టుకో. ఢీకొట్టుకుంటే ఐటమ్ బాంబ్. ఢీకొట్టుకో ఇంతవరకు జరగలేదు ప్రపంచంలో. కొన్ని విశాలమైనటువంటి అంతరిక్షంలోకి చూసుకుంటే సూర్యుడు, సూర్యుడు చుట్టూ గ్రహాలు, అవి అంత వేగంతోనూ తిరుగుతున్నాయి, చాలా వేగంతో తిరుగుతున్నాయి అవి. అవి తిరగటమే కాకుండా మన విశ్వమే సెకండ్కి 18 కిలోమీటర్ల చొప్పున వ్యాప్తి చెందుతోంది. అంటే ఈ మాట నేను చెప్పేసరికి అప్పుడే కొన్ని 100 కిలోమీటర్లు వ్యాప్తి చెందుతోంది ఈ విశ్వము. యాక్సిడెంట్ జరగటం లేదు ఎక్కడ, ఏది ఢీ కొట్టుకోవటం లేదే. కానీ మనము ఏ చిన్న పని చేసినా ఢీలే. పేపర్ తీస్తే ఢీ. ఇందువల్ల ఆ విద్య ఎంత సులభమో కూడా అర్థం చేసుకోండి. కణము, బ్రహ్మాండము ఎందులో ఉన్నాయి? ఈ మహాశూన్యములో ఉన్నాయి. కణములోనూ ఈ ఖాళీ ప్రదేశమే ఉంది, బ్రహ్మాండములోనూ ఈ ఖాళీ ప్రదేశమే ఉంది, మీ శరీరాలలో కూడా ఆ ఖాళీ ప్రదేశమే ఉంది. అంటే ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి ఈ ఖాళీ ప్రదేశము ఖాళీగా లేదు, కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఈ ఖాళీ ప్రదేశంలో ఉన్నాయి. టీవీ వచ్చాక ఇది అర్థం చేసుకోవటం ఇంకా ఈజీ. ఇక్కడే ఈ అంతరిక్షములోనే ఈ టీవీ యొక్క స్పందనలున్నాయి, జెమిని టీవీ యొక్క స్పందనలున్నాయి. భగవంతుడు తెలియాలి ఎన్ని రకాల ఛానల్స్ ఉన్నాయో. కొన్ని మనం పట్టుకోలేము, కొన్ని మనం పట్టుకోగలము. అంతా ఎక్కడున్నాయి? ఈ అంతరిక్షంలోనే. ఈ అంతరిక్షంలో అవి ఉంటూ ఏవి ఢీకొట్టుకోవటం లేదు. ఈ టీవీ ఛానల్ పెట్టుకుంటే స్పష్టంగా ఈ టీవీ వస్తుంది, జెమిని టీవీ పెట్టుకుంటే స్పష్టంగా జెమిని టీవీ వస్తుంది. అంతేత ఈ ఢీ లేనటువంటి, యాక్సిడెంట్స్ లేనటువంటి, పరస్పరము కొట్టుకోకుండా ఉండేటటువంటి చేతనత్వం ఎక్కడుంది? ఈ శూన్యంలో ఉంది. ఆ శూన్యాన్ని పట్టుకోమంటున్నారు మన భారతీయ ద్రష్టలు. ఆ శూన్యం ఎవరిలో ఉంది? ఒక హిందువుల్లోనే ఉందా? ఒక క్రిస్టియన్స్ లోనే ఉందా? ఓ ముస్లింస్ లోనే ఉందా? అసలు భగవంతుడు నమ్మని వాళ్ళల్లో ఉండదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడవైనా కూడా ఆ పరమే వ్యోమన్, ఆ మహాశూన్య ప్రదేశం అందరిలోనూ ఉంది. ఆ మహాశూన్య ప్రదేశము యొక్క నియమావళి వల్ల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, బ్రహ్మాండంలో సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్య మండలాలన్నీ కూడా సప్తఋషి మండలం చుట్టూ తిరుగుతున్నాయి, సప్తఋషి మండలం ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది, ధ్రువ నక్షత్రం భగవంతుడు తెలియాలి దేని చుట్టూ తిరుగుతుందో. ఇవంతా కూడా ఒక విశాలమైనటువంటి శక్తి పరంపరలో ఎక్కడ ఏ గ్రహము కానీ, ఏ కణము కానీ, ఇతర కణాలతో ఇతర గ్రహాలతో సహజీవనము చేస్తూ ఏ విధమైనటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా జీవించగలుగుతున్నప్పుడు మీరు మీ శరీరంలో ఉన్నటువంటి ఆ మహాశూన్యాన్ని దర్శించగలిగితే మీరు అలాగే జీవించగలుగుతారు. మీ జీవితము సుఖము శాంతి సమృద్ధితో నిండిపోతుంది. మరి అది నిండిపోవాలి అంటే ఏం జరగాలి? ఆ మహాశూన్యములో ఉన్నటువంటి నియమాలు మీకు అర్థం అవ్వాలి. ఆ నియమాలలోని ఒక చిన్న ఉదాహరణ ఇవాళ మీరు చూశారు, షష్ఠి పూర్తి సంస్కారము. ఆ మహాశూన్యంలో ఉన్నటువంటి నియమమే, అది మనం పెట్టుకున్నటువంటి నియమం కాదు. అది ఏంటి మహాశూన్యంలో ఉన్నటువంటి నియమము? ఆ మహాశూన్యం యొక్క నియమము మీరు ప్రతిరోజు వారం వారం నెల నెల అనుభవిస్తూ ఉపయోగించుకుంటూ దాన్ని గమనించటం లేదు. మీరు ఇవాళ ఏం వారం అంటే గురువారం, తర్వాత ఏమొస్తుంది శుక్రవారం, తర్వాత ఏమొస్తుంది శనివారం, తర్వాత ఆదివారం. వారాలు, ఏడు వారాలు, ఏడు వారాలు అయిపోయాక మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ ఆదివారం. ఆదివారంతో మొదలెట్టాం అనుకోండి, శనివారం వరకు వస్తుంది, తర్వాత మళ్ళీ ఆదివారం, మళ్ళీ ఆ ఏడు వారాలు తిరిగేసరికి మళ్ళీ ఆదివారం. అంటే ఇక్కడికి ఏవైనా మీకు కాస్త ఆలోచన శక్తి ఉంటే ఈ వారములు భారతదేశపు యొక్క సొంతమైనటువంటి వారములు కావు. మనం ఏమని చెప్తాం? సోమవారం అంటాం. వాళ్ళేమంటారు? మండే అంటారు. ఫ్రెంచ్ వాడు మండే అనే అంటాడు, వాడు వాడి భాషలో అంటాడు. కానీ మండే, సండే, ట్యూస్డే, బుధవారము, గురువారము, శుక్రవారము, ఈ వారాలు ఏ పేరుతో చెప్తున్నాం మనం? గ్రహాల యొక్క పేర్లతో చెప్తున్నాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఏ కులస్థుడువైనా, ఏ జాతికి సంబంధించిన వాడివైనా, నువ్వు ఖచ్చితంగా గ్రహాలకి సంబంధించినటువంటి ఆ వారమే అని చెప్పుకోకపోతే నీ లెక్కలు మిగతా వాళ్ళ లెక్కలతో టాలీ కావు. నేను గ్రహాలను నమ్మనండి అని చెప్పి ఇవాళ మండే అంటే నేను ఒప్పుకోను అని అన్నాడు అనుకోండి, కుదురుతుందా? కుదరదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఏడు గ్రహముల యొక్క పరిధిలో నీ జీవితం బిగించబడింది. ఏడు గ్రహాల యొక్క పరిధితోనా, ఏడు రోజుల్లోనేనా? ఈ ఏడు రోజులు మెల్లిగా ఏమవుతాయి? సూర్యుడు చంద్రుడు తిరిగేటటువంటి గ్రహాలలో, సూర్యుడు చంద్రుడు తిరిగేటటువంటి కోణాలతో, తిథివార నక్షత్రాలతో ప్రతి 15 రోజులకి ఇంకో చక్రం వస్తుంది మనకి. కృష్ణపక్షం యొక్క చక్రము, శుక్లపక్షం యొక్క చక్రము. దీన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. నేను ఒప్పుకోను, నాకు పూర్ణిమ లేదు, గ్రహాలు పనిచేయో, ఏమి పనిచేయో, నువ్వు వచ్చినా ఒప్పుకోకపోయినా ఆకాశంలో పూర్ణిమ నాడు పూర్ణిమ వస్తాడు, అమావాస్య నాడు అమావాస్య ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితము ఈ చక్ర భ్రమణములో ఇరుక్కుపోయి ఉంది. అంతేనా చక్ర భ్రమణము? మళ్ళీ ఓ సంవత్సర చక్ర భ్రమణం ఉంది. సూర్యుడు చుట్టూ పృథ్వీ తిరిగేటటువంటి ఆ 365 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఆ సంవత్సరమే తిరుగుతూ ఉంటుంది. అలాగా 60 సార్లు ఎప్పుడైతే తిరుగుతుందో షష్ఠి పూర్తి యొక్క అర్థం అది. మళ్లీ ఓ మహాచక్రం స్టార్ట్ అవుతుంది, మళ్లీ ఓ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు 60 సంవత్సరాల కిందట ఏ విధమైనటువంటి సంఘటనలు, ఏ విధమైనటువంటి వాతావరణాన్ని, ఏ విధమైనటువంటి బాహ్యమైనటువంటి ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ అంటే అర్థమవుతుంది కదా, వాతావరణాన్ని మీరు అడిగారు, మళ్లీ అదే చక్రం రిపీట్ అవుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తి అతి. ఈ చక్రాలలో తిరుగుతూనే ఉంటాయి. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు? ఆ చక్రాలకి అనుగుణ్యంగా తన జీవితాన్ని జీవించాడు. నేను గ్రహాలను నమ్మను, సూర్యుడి యొక్క గ్రహాన్ని నమ్మను, చంద్రుడిని నమ్మను, దేన్ని నమ్మను నేను. కాని వాడికి ఆహారం కావాలి అని చెప్పి వాడు వర్షాకాలానికి ముందు దున్నకుండా నాకు మూడ్ వచ్చేసింది అని చేత నేను శీతాకాలంలో చల్లగా ఉంటుంది కనుక శీతాకాలంలో దున్ని విత్తనాలు వేస్తానంటే ఏమవుతుంది వాడికి? పంట రాదు. నీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక కారణం వల్ల నువ్వు ఈ విశాల అంతరిక్షం యొక్క చక్రీయ భ్రమణములో ఇరుక్కుపోయి ఉన్నావు. అంచేత తెలివైన వాడు ఏం చేస్తాడు? ఆ చక్ర భ్రమణం యొక్క నియమాలు తెలుసుకుంటాడు. దానినే ఋగ్వేదము అంటాం. అంచేత ఋగ్వేదము ఒక హిందువుల సొత్తే కాదు, ప్రకృతి యొక్క శక్తి. ప్రాణి జగత్తులో ఉన్నా ఉండకపోయినా, రేపు మనం చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల పృథ్వీ అనేటటువంటి గ్రహం ఎగిరిపోయినా, ఈ ఋగ్వేద నియమాలు పోవు, ప్రకృతి యొక్క నియమాలు పోవు. అంచేత ఋగ్వేదము యొక్క ప్రాకృతిక నియమాలకి అనుగుణ్యంగా ఋగ్వేదములో ఉన్నటువంటి మొదటి అగ్ని సూక్తమును ఉపయోగించి మన సంస్కారాలన్నీ జరుగుతాయి. ఇందాక చేసినటువంటి సంస్కారము కూడా అగ్ని మీద ఆధారపడిందే. ఆ అగ్నిని ఉపయోగించుకుని అనేక మహనీయులు, అనేక రకాలైనటువంటి శివుని ప్రకృతి నుంచి కిందకి దింపుకున్నటువంటి వాళ్లలో షిర్ది సాయి ఒక చాలా గొప్ప వ్యక్తి. అందరూ చేశారు ఆ పని, షిర్ది సాయి మాత్రమే చేశాడంటనే యజ్ఞం ఎక్కడ ఎక్కడ జరుగుతున్నదో అక్కడంతా కూడా అగ్ని విద్యే. ఇప్పుడు మనకి లోహాలు వస్తున్నాయి, మైక్ వచ్చింది, ఈ వాచెస్ ఉన్నాయి, స్క్రూలు ఉన్నాయి, ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగ్ని విద్య నుంచే. బ్లాస్ట్ ఫర్నెస్ లో పడిస్తాం, ఆ బ్లాస్ట్ ఫర్నెస్ కి మనం పేరేం పెట్టుకుంటాం, ఆధ్యాత్మికతలో ధూని అని పేరు పెడతాం. సైంటిస్టులు ఏం చెప్పారు? బ్లాస్ట్ ఫర్నెస్ అన్నారు. ఏం ఫర్నెస్ అవుతేనే? జరిగేది మాత్రం ఒకటే, ఆ జరిగేటటువంటి ఋగ్వేదీయ నియమాలలో ప్రతి సంస్కారం తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కలపబడి ఉన్నది. అనేక సార్లు మనం దాని గురించి చర్చించుకున్నా ఆ ప్రక్రియను మనం మర్చిపోతున్నాం. ఆ ప్రక్రియ అనంతమైనటువంటి సంపదలను మనకిచ్చేటటువంటి ప్రక్రియ, దానిని శ్రీ విద్య అంటాం మనం. ధనము కేవలం కాగితంతో వచ్చేటటువంటి ధనం కాదు, వస్తు రూపంలో ప్రకృతిలో ఉన్నటువంటి సంపదలన్నీ మన వైపుకి ఆకర్షింప చేసుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి విద్య ఉన్నది. ఆ విద్యే కలిసి భోంచేయుట. అంచేది ఎవరు లేచి వెళ్ళిపోకండి, స్పీచ్ అయిపోయిన తర్వాత మొహమాట పడిపోయి వీళ్ళెవరో మాకు తెలియదు కదా, అందరికీ తెలుసు, తెలియకుండా ఎందుకుంటాం మనం అందరము కూడా ఒక తెలియనటువంటి చక్రీయ క్రమంలో ఇక్కడ ఈ రోజు జాయిన్ అయ్యాం. అంచేది ఎవ్వరూ లేచి వెళ్ళిపోకండి. ఇందువల్ల ఇందాక నేను చెప్పాను సంస్కారము, సంస్కారం దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను? అగ్ని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. అగ్ని మీద ఆధారపడినటువంటి సంస్కారముల వల్ల ఏం మారుతాయి? మన యొక్క మనస్సులు మారుతాయి. సంస్కారవంతుడి యొక్క మనస్సు, సంస్కారము లేనటువంటి వాడి యొక్క మనస్సు వేరువేరుగా ఉంటాయి. కానీ సంస్కారం దేనివల్ల ఏర్పడుతుంది, మనస్సు దేనివల్ల ఏర్పడుతుంది? అన్నము వల్ల ఏర్పడుతుంది. మనం ఏ విధమైనటువంటి అన్నము తీసుకుంటామో ఆ విధమైనటువంటి మనస్సులు ఏర్పడతాయి. ఒక్కళ్ళు భోంచేస్తే స్థేన ఏవ సహా, తన కోసమే ఎవడైతే అన్నం వండుకుని తింటాడో వాడు పరమ దొంగ అని జగద్గురువు చెప్పాడు. నేను చెప్పటం అంటే నా మీద కోపం తెచ్చేసుకోండి నన్ను అలా అంటారా మాస్టరు? నేనేం చేసేది, భగవద్గీతలో అలా ఉంది 3వ అధ్యాయంలో, ఎవడైతే వ్యక్తిగతంగా వాడి కోసమే తింటాడో. అంచేత మన యొక్క సాంప్రదాయములో ప్రకృతి యొక్క ఈ సామూహికతను అర్థము చేసుకుని కలిసి భోజనములు చేసేటటువంటి ఏర్పాటు ఏర్పడింది. మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఏంటి అంటే కుటుంబాలను మనం కలిసి భోంచేయటం లేదు. గుర్తు చేసుకోండి, మన తాతల నాటి కాలంలో చెప్తూ ఉంటారు మా తాతగారు, మరి మీ తాతలు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ కలిసి భోంచేసేవాళ్ళు అప్పుడు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఎవరైనా కుటుంబ సభ్యుడు రావటం లేట్ అవుతే వాడి కోసం ఆగేవారు. ఇప్పుడు నేను ఆపితే నువ్వు తినే, తినకపోతే కోపాలు, తినేస్తే మోడర్న్ అన్నమాట వాళ్ళు. ఆ సామూహికత సంపదలకు కారణము, అర్థం చేసుకోండి. ఆ శ్రీ విద్య యొక్క లక్షణము కలిసి మెలిసి భోజనము చేసే చోట శ్రీ ఉంటుంది, వ్యక్తిగతంగా ఒక్కళ్ళు తిన చోట శ్రీ ఉండదు. ఎందుకు ఉండదు? ఏం చెయ్యాలి మనం? ఇవాళ నుంచి ఈ సంస్కార మండపంలో ఆహారము తినటము కూడా ఒక సంస్కారముగా ప్రవేశపెట్టబోతున్నాం మనం. ఉన్నదేదో సర్దుకు తిన్నాం, అందరికీ ఉందో లేదో మాస్టారు నాకు తెలియదు, అందరికీ ఉందో లేదో, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఏది ఉన్నా సర్దుకు తినొచ్చు మనం. కావాలి కలిసి తింటాం తప్ప కడుపు నిండా తిన్నావా లేదా? ప్రతిరోజు తింటూనే ఉన్నాం ఒక్కళ్ళ ఇంటిలో కూర్చుని. ఇవాళ కలిసి మెలిసి సామూహికంగా తింటే ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. సామూహిక తింటే ముందు ధ్వని ప్రక్రియ అర్థం చేసుకోండి. ధ్వనిలో ఏం చేస్తూ ఉంటాం మనం? ఇంధనం వేస్తూ ఉంటాం. ఇంధనం అంటే అర్థమైంది కదా, సమిధలు వేస్తూ ఉంటాం. సమిధలు వేస్తూ ఉంటే అగ్ని ప్రజ్వలుతూ ఉంటుంది. అగ్ని ప్రజ్వలుతూ ఉంటే ఈ శరీరం అనేటువంటి ధ్వనిలో కూడా మీరు ఆహారం ఇస్తూ ఉంటే ఏమవుతుంది, మన శరీరంలో అగ్ని ఉంటుంది. అగ్ని ఉండటం వల్ల మనం మన పనులు చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. అచ్చట మన శరీరం కూడా నిరంతరము వెలుగుతున్నటువంటి ఒక ధ్వనియే. అంచేత ఇక్కడ తయారవుతున్నటువంటి ధ్వని శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మ యొక్క ప్రామాణికమైనటువంటి స్వరూపము, అథారిటేటివ్. మీరు పొద్దున్న సాయంత్రము సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానము ద్వారా ఏ శివం శాంతం అద్వైతం స్థితికి వెళ్తారో దానికి ఋషులు ఒక రూపకల్పన చేశారు. శివలింగాకృతిగా, త్రిశూలముగా, డమరుగా, అగ్నిగా, వృషభ వాహనముగా, ఇవంతా మనం తర్వాత తర్వాత క్లాసుల్లో నేర్చుకున్నాం. విషయం అర్థం చేసుకోండి, అదే సంకేతాలు మీ శరీరంలో కూడా ఉంటాయి. మీ శరీరములే ధ్వని. అంచేత ఆహారం మనం తీసుకుంటున్నప్పుడు ఆహారం యొక్క స్వరూపాన్ని బట్టి ధ్వనిలోంచి వచ్చేటటువంటి వస్తువు మారుతుంది. మట్టికున్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లి వేస్తే ధ్వనిలోంచి బంగారం వస్తుంది. మట్టి కొట్టుకుపోయినటువంటి ఇనువును వేస్తే ఇనువు బయటకు వస్తుంది. మట్టి కొట్టుకుపోయినటువంటి రాగిని వేస్తే కాపర్ బయటకు వస్తుంది. అంచేత ఏ విధమైనటువంటి ఆహారాన్ని మీరు వేస్తారు అది ఎలాంటి ఆహారము? మలినమైనటువంటి ఆహారము. ఖనిజము అంటే అదే కదా, మట్టి తవ్వి ఇనువు. అది ఎలా చేస్తాం మీకు ఐడియా ఉంది కదా, మట్టి నుంచి తవ్వుతాం భూమిలోంచి. దాన్ని తవ్వి ఏం తీసుకెళ్తాం? ధ్వనిలో పడేస్తాం. మనం పడేసేటటువంటి ఆహారం కూడా మట్టి నుంచే వచ్చింది. మన శరీరంలో ఆహార రూపంలో తీసుకెళ్లేది కూడా మట్టిలోంచి వచ్చిందే. దానిని ఒక విశేషమైనటువంటి శబ్దముల ప్రభావముతో హేమ విద్యగా మారుస్తాం. మరి ఆ మంత్రాలు ఏమిటి, ఎలా మార్చాలి? విశ్వకర్మ సూక్తము అని ఒక విశేషమైనటువంటి సూక్తము ఋగ్వేదంలో ఉంది. ఈ సంపూర్ణ సృష్టి మళ్లీ అర్థం చేసుకోండి, అది ఎంత అద్భుతమైనటువంటి సూక్తాన్ని మీరు వినబోతున్నారో విని ఆ సూక్త ప్రభావం వల్ల మీలో ఏ మార్పులు రాబోతున్నాయి. కానీ ఒక రోజులో రాదు, ఒక రోజులో రాదు. ఇది ఇంకా మీరు అలవాటు చేసుకోవాలి. వాటి నుంచి అది ఆనవాయితీ అయిపోవాలి. ఏంటది ఆనవాయితీ అయిపోవాలి? ఆహారం తినటానికి ముందు అందరూ వరుస క్రమంలో కూర్చుని లైన్లో కూర్చున్న తర్వాత వాళ్ళు విస్తళ్లు వేస్తున్నప్పుడు కార్యకర్తలు కొంతమంది వ్యక్తులు మాత్రమే కళ్ళు తెరుచుకుని ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసేసుకుంటారు. కళ్ళు మూసేసుకున్న తర్వాత మీకు విశ్వకర్మ సూక్తము వినిపించబడుతుంది. ఆ విశ్వకర్మ సూక్తము ఏమిటో, సూర్యుడి యొక్క కిరణాల ద్వారా ఆ విశ్వకర్మ సూక్తములో చెప్పినటువంటి శక్తి ప్రతి కణాన్ని ప్రకృతిలో ఎలా తయారు చేసిందో, ఆ కణముల నుంచి బ్రహ్మాండము ఎలా తయారవుతున్నదో తర్వాత తర్వాత ఇదే క్లాస్ లో మనం నేర్చుకోలేం కదా. కానీ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. ఇది ఈ లెక్చర్ మీకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్, గురువుల చేతనత్వం మాస్టర్స్ డిగ్రీ కూడా ఉపయోగపడుతుంది. ఆ విశ్వకర్మ సూక్తాన్ని వింటూ ఉంటాం మనం. ఆ విశ్వకర్మ సూక్తం అయిపోయాక మనం కళ్ళు తెరుస్తాం. కళ్ళు తెరిచిన తర్వాత ఆ విస్తరం ఇదే. గురువారానికి సంబంధించినటువంటి, గ్రహానికి సంబంధించినటువంటి ఒక యంత్రము ఉన్నది. ఆ యంత్రాన్ని నీళ్లతో గీస్తాం మనం. దాన్నే పరిశేషణ అనే పేరుతో చేస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తున్నాం కూడా చాలా మంది తెలియదు. ముక్కు పట్టుకో అంటాడు బ్రాహ్మణుడు. నువ్వు సినిమాలో చూపించాడు ముక్కు పట్టుకో బ్రాహ్మణుడు అంటే వాడికి తెలియదుగా ప్రాణాయామం అని చెప్పి బ్రాహ్మణుడు ముక్కు పట్టుకున్నట్టు. వాడు ఏం చేస్తాడు వాడికి తెలియదు ముక్కు పట్టుకోమంటే పాపం సిన్సియర్ గా ముక్కు పట్టుకున్నాడు. మనం కూడా తిప్పేస్తాం ఇలాగా. తిప్పడం కాదు, మీరు చేయాల్సిందే ఆ విస్తరి మీద గురుగ్రహానికి సంబంధించినటువంటి యంత్రాన్ని గీసుకోవాలి. ఆ యంత్రం ఏమిటో ఇక్కడ కార్యకర్తలు మీకు చెప్తారు. ఇవాళ కాస్త లేట్ అయినా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ విషయాలను మీరు మీ ఇళ్లలో కూడా చేసుకోగలిగితే చాలా మంచిది. కానీ ఇవాళ నుంచి సంస్కారశాలలో ఆహారం తీసుకోవటం కూడా ఒక సంస్కారంగా, టిఫిన్, లంచ్, డిన్నర్ అందరం ఇక్కడే తింటాం. ఇవంతా దేని మీద బేసిస్ అయ్యున్నాయి? ఈ మహాశూన్యములో ఉన్నటువంటి ఋగ్వేద సంస్కారముల మీద ఆధారపడి జరిగేటటువంటి వ్యూహాలు. దీన్ని మనం మార్చలేము, ఉపయోగించుకోనా ఉపయోగించుకో, లేకపోతే దానికి లొంగిపో. దానికి నువ్వు లొంగిపోతే నీకు మృత్యు వస్తుంది. దాన్ని ఉపయోగించుకుంటే నువ్వు అమరత్వాన్ని సాధిస్తావు. అంచేత ఈ అమరత్వాన్ని సాధించేటటువంటి అద్భుతమైనటువంటి ఆహార విద్యను, కుటుంబంలో శాంతి, సౌఖ్యము, సంతోషము ఇచ్చేటటువంటి ఈ సామూహిక భోజన ప్రణాళిక ఇవాళ నుంచి మనము మొదలెడుతున్నాం. శాంతి శాంతి శాంతి.
య ఇమార్ష్వా భువనాని జుహ్వదశిరోహోతాన్యతీదత్తితానాః స ఆశిషాద్రవిణమిచ్ఛమానః ప్రథమత్ సదవరాం ఆవివేశ కిం స్విదాసీదధిష్ఠానమారంభణం కతమస్విత్ కథాసీత్ యతో భూమిం జనయన్ విశ్వకర్మ విద్యామోర్ణోన్మహినా విశ్వచక్షాః విశ్వతశ్చక్షురుత విశ్వరో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాలు సంబాహుభ్యాంధమతి సంపతత్రైర్ద్యా బాభూమి జనయన్ దేవ ఏకాః కిం స్విద్వదంక ఉస వృక్ష ఆసయతోద్యావా పృథివీ నిష్టతక్షుః మనీషిణో మనసా పృచ్చతే దుతద్యదధ్యరిష్ఠద్భువనాని ధారయన్ యాతే ధామాని పరమాణి జాపమాయా మధ్యమా విశ్వకర్మన్నుతేమా శిక్షాసఖిభ్యో హవిషిస్వధావస్వయం యజస్వ తన్వం మృధానః విశ్వకర్మన్ హవిషావృధాన స్వయం యజస్వ పృథివీముతద్యాం ముష్యన్ త్వన్యే అభితో జనా ఇహాస్మాకం మఘవా సూరిరస్సు వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనోజుభం వాజే అద్యాహువేమ స నో విశ్వాని హవనాని జోషద్విశ్వశం భూరవసే సాధు కర్మ ఓ చక్షుష ఇతి సప్తరజస్య సోక్తస్య హౌవనో విశ్వకర్మ ఋషి విశ్వకర్మా దేవత సృష్టుఛంద పితామనసారిధీరో ఘృతమే అజనన్నం నమానే జరేరంత అదదృహంత పూర్వ ఆదిద్యావా పృథివీ అప్రథేత విమనా ఆద్విహాయాధాత విధాత పరమోత సంద్రక తేషామిష్టాని సమిషా వదంతి యత్ర సప్తర్షీన్ పర ఏకమాహుః యో నః పితా జనితా యో విధాతా ధామా నివేద భువనాని విశ్వా యో దేవానామధా ఏక ఏవ తం ప్రశ్నం భువనాయంత్యన్యా స ఆయజంత్రవిణం తమస్మాషయ పూర్వే జరితారో నూనా అసోర్తేరజసి నిషత్తే భూతాని సమకృణ్వన్నిమాని పరో దివా పర ఏనా పృథివ్యా పరో దేవేభిరసురైర్యదస్తి కం స్విద్గర్భం ప్రథమం దధ్రాపోయత్ర దేవా సమపశ్యంత విశ్వే అజస్య నాభా సమిద్గర్భం ప్రథమం దధ్ర ఆపోయత్ర దేవా సమగచ్చంత విశ్వే అజస్య నాభావధ్యేకమర్పితం యస్మిన్ విశ్వాని భువనాని తస్థుః నతం విదాథయ ఇమా జానాన్యద్యుష్మాకమంతరం బభూవ నీహారేణ ప్రావృతా జల్ప్యా చ సురప ఉఃఫశా సచ్చరంతీ